విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
శ్రీమద్ విరాట పర్వంలో ద్రౌపదిని అవమానపరిచినటువంటి కీచకుణ్ణి నిండు సభలో తన భార్యకి దొరుకుతున్న అవమానానికి బాధపడుతున్న భీముణ్ణి ధర్మరాజు సైగ ద్వారా వ్యంగ్య మర్యాద ద్వారా అదుపులో పెట్టాడు. ఆ తర్వాత ద్రౌపది భర్తల్ని బాగా దులిపి రాజుగారిని దులిపి అంతఃపురానికి వేంచేసి ఏమిటి ఇలా ఎందుకు దుఃఖిస్తున్నావు ఏమి ఎరగనట్టుగా అడుగుతోంది సుధేష్ణ. నీకు తెలియకేమున్నది నీ తమ్ముడు చేసిన నిర్వాకం అన్నది అయితే వాడిని శిక్షిస్తానడుగా నువ్వేం బాధపడకు. నీవింత అలుగనేటికి ఆవంతయు పౌరజన మనఃఖేదము కావంత త్రిక్కకుండ గల ఆవంతులు మత్పతులు కలరు పగదీర్పన్. నువ్వెంతగా కోపపడవలసిన అవసరం లేదు, నీ తమ్ముడు నువ్వు ఎలాగో అదుపులో పెట్టలేవని నాకు తెలుసు. నా దుఃఖం పురజనుల దుఃఖం ఆవగింజంతా కూడా మిగలకుండా పగతీర్చేందుకు పరాక్రమవంతులు నేర్పరులు మంచి బలశాలులు ఐదుగురున్నారు నా భర్తలు గంధర్వులు, వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు చేసిన ఈ పనికి నా మనఃఖేదమంతా వాళ్ళు తొలగిస్తారు అనగా సుధేష్ణ నివ్వెరపోయింది. చిలికెత్తులు భయపడ్డారు. కీచకుడికి చావు వస్తుందేమోనని పాపం సుధేష్ణ భయపడి బతిమారుకుంది. ఎన్ని ఓదార్పు మాటలో పలికింది అయినా ఆమె ఊరట చెందలేదట. స్నాన భోజనాదుల జోరికి పోలేదు. ఇంకా సుధేష్ణ చేసేది లేక నివ్వెరగంది ఉండిపోయిందట. ఇంకా ఏ పని చేయలేకపోయింది పాపం. ఈ పక్కనున్న స్త్రీలున్నారు, ఈ కీచకుడు నీచ స్వభావం ఎంతో పోను, ఈ ఆడవాళ్ళంతా వాడు ఏడిపించిన వాడే, వాళ్ళంతా సామాన్యులు గనక ఎంతగానో మాట్లాడుకూరుకున్నారు కూడా తీరుతుందేమో అని వాడి వినాశనానికి సమ్మతించారట. అవమానంతో దహించుకుపోతున్న ద్రౌపదికి ఇంకా ఆకలి లేదు, దాహం లేదు, స్నానం లేదు, పానం లేదు. అందులో పరమ క్షత్రియ కాంత, అందువల్ల పక్క దగ్గరికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి ఆ శరీరం పక్క మీద పడేసింది. పడేసింది అన్న వల్ల శరీరం ఒక రకమైన వివసత్వం అన్నట, హాయిగా పడుకోవడం కాదు, ఏదో తీసుకెళ్లి ఆ పక్క మీద తన శరీరాన్ని పారేసింది. ఆ తర్వాత కనుకొనకొన నుంచి నీరు అలా కారిపోతుందట. ఆ కారిపోతున్న కన్నీరు చెవులనే చెరువులు నింపిందిట. అంటే చెవుల్లోకి ఎలా నీరు నిండిపోయి కిందకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెవులు ఏమో చెరువును ఈ కన్నీరు వీళ్ళు అందులో పడుతుందని చెబుతున్నారు. అది సామాన్యమైన దుఃఖమా, మహాభయంకరమైన దుఃఖం అవడం వల్ల అలా నీరు కారుతూనే ఉంది, ఆలోచిస్తోంది, బాధ పగ ముక్కురోషం ఇవన్నీ వచ్చాయి పాప ఆవిడ. అవమానించినందుకు సమయానికి తనను తాను కాపాడుకోలేనని బాధ. సామాన్యులైతే ఎలాగ తప్పదు, మహావీరాది వీరుడైన భర్త నుండి కూడా దిక్కుబాలేను నేను అనేటటువంటి బాధ, ఇవన్నీ కలిగి కలగాపులగం అయిపోయాయట. ఈ విధమైన బాధతో ఈ కీచకుడు చాలా బలవంతుడు, వీడిని జయించాలంటే భీముడి భుజ బలమే ఇప్పుడు సరైంది. ఆలోచించగా వాడికి ఏమనిపించిందంటే అర్జునుడు పలికిరాడు ప్రస్తుతం అది తెలుసు. నకుల సహదేవులు కీచుకుడితో పోరాడే శరీరాలు కావు, కొంచెం లేత లేత శరీరాలు. ధర్మరాజు గారు కరచరణాది అవయవాలతో కర్రబుట్టు పెత్తనాన్ని జోలికి పోవడం ఆయనంతా ధర్మం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కీచుకుడిని చంపే బలం ఎవరికున్నది, గరిట తిప్పేటటువంటి భీముడిదే. ఆ భీముడికి దైవ బలం కూడా ఉంది, దైవ బలంబును అతనికి నమస్యము కలుగు. అతనికి దైవ బలం ఉంది. ఎందుకు దైవ బలం ఉందని, అందరికీ దైవ బలం ఉంది కదా, ఇక్కడ స్పెషల్ గా భీముడిని ఎందుకు ఆవిడ ఎత్తుకుంది అంటే, భీముడికి చిన్నప్పుడు మూడవ రోజు వచ్చింది కేవలం. ఈ మూడవ రోజున తల్లి పిల్లాన్ని చంకలో ఎత్తుకుని పెడుతోంది, ఎత్తులో పెద్ద పులి కుంతి మీదకి అమాంతంగా దూకింది. కుంతి మీదకి పెద్ద పులి దూకుతూ ఉంటే పాండురాజు గారు కంగారు కంగారుగా వచ్చి మూడు బాణాలతోటి ఆ పులిని చంపేశాడు. కానీ పులి మీదకి దూకేస్తోందేమో అనే భయంతో కుంతీదేవి నిశ్చేష్టురాలైంది, పిల్లాడు జారిపోయాడు చేతుల్లోంచి. అప్పటికి భీముడికి మూడవ రోజు, మూడవ రోజు పిల్లాడు కొండరాళ్లలో బండరాళ్లలో పడిపోతే మామూలు పిల్లాడైతే పచ్చలే చచ్చిపోతాడు. అందుకని నా కొడుకు అని ఏడుస్తూ కిందకు చూస్తే నేల మీద ఉండే కొండరాళ్లన్నీ చక్కగా గ్రైండర్ లో వేసినటువంటి శనగపొడిలో తయారయ్యాడు, కారప్పొడి అయిపోయి అంత చట్నీ అయిపోయి. మామూలు మాట కాదు అక్కడ అన్నది, ప్రత్యేకంగా ఏమన్నారు, ఊరు శార్దూల భయంబున పరవశయ్యి కుంతియుండ పాలకుడు శిరోత్కరముపై పడి తన నిష్ఠురతను గతి చేసి రాలు చూర్ణంబులుగా చూర్ణం అయిపోయాయి అన్నాడు. అక్కడ పళ్ళపొడి అలా అయిపోయాయి, అది దైవ బలం అంటే అది. కాబట్టి భీముడికి దైవ బలం ఉంది కానీ మూడో రోజు పిల్లాడు చచ్చిపోవలసిన వాడు రాళ్ల మీద పడితే రాళ్ళు పచ్చడయ్యి, అంటే అతని శరీరం వజ్రం కఠినం. మనం దిక్కుమాలు కూడా మనం రాళ్ల మీద దక్కర్లా. మొన్న ఒకడెవడం బాత్రూంలో జారిపడ్డానండి, కాలు ఫ్రాక్చర్ అయిందని ఆరు నెలలో కట్టేశారట. మన కెపాసిటీ మన తిండిది. ఇంకా రెండవది, చిన్నప్పుడు దుర్యోధనుడు ఇరిషి కొద్ది విషం పెట్టాడు, విషం తిని పడుకు నిద్రపోయాట్లంతే, అంతకంటే ఏం లేదు. పైపెచ్చు ఆ విషం పెట్టేశాడు కదా నిద్రపోయాడని భీముడి కాళ్ళు చేతులు కట్టి యమునలో దోసేశాడు. అప్పుడు కూడా సర్పాలు వచ్చి కాటేస్తే నీళ్లలోంచి కట్లు తెచ్చుకుని పైకొచ్చాడు భీముడు. ఓసారి పావులతో కాటేయించాడు దుర్యోధనుడు, అప్పుడు బతికిపట్టాడు. ఇవన్నీ ఏమిటి, దైవ బలం. దైవ బలం ఉంటే ఏ ఆపదలు వచ్చినా అట్టు ఆపు ఉండదు, వాడు హాయిగా పైకొస్తాడు. ఇప్పుడు భీముడికి నూటి రూపాయలు దైవ బలం ఉంది, బాహుబలం ఉంది, దీబలం కూడా ఉంది. తెలివితేటలు భీముడికి చాలా ఎక్కువ కాబట్టి ఎంత కోపం వచ్చినా కంట్రోల్ అవుతాడు. ధర్మరాజు గారు కేవలం ఒక మాట వ్యంగ్యంగా అన్నాడు, చెట్టు దగ్గర కొడతావు పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలకి ఇంకేం చెట్టు లేదంటే ఆ ఒక్క ముక్క అర్థం చేసుకున్నాడుగా, అంటే తెలివితేటలు ఉన్నాయి. మూర్ఖుడికి ఏం చెప్పినా అర్థమైతే అవదు, కానీ భీముడు తెలివైనవాడు. ఇవన్నీ దృష్టించి అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి 12 అయ్యింది. అప్పటిదాకా ఆలోచిస్తూ మచ్చ మీద సాయంత్రం 5 దగ్గర అలా కూర్చునే ఉంది, నిద్రపోదు ఏడుపు. మెల్లిగా లేచింది, లేచి పక్కన పరిచారికలు చూసింది, అందరూ గుర్రని శుభ్రంగా నిద్రపోతున్నారు. కొంతమందికి అదో అదృష్టం, పక్కన బాంబులు పడ్డా తెలియదు. అందులో వాళ్ళంతా చెలికెత్తులు, పగలంతా బాగా పనిచేస్తే చలిసిపోయి నిద్రపోతున్నారు. క్రమంగా నిద్రపోతూ ఉంటున్నారనే విషయం కనిపెట్టి పక్క మేంచి లేచింది. స్నానం ఇప్పుడు చేస్తే బాగుండదు కనుక ధూళి అది మొహం కూడా కడుక్కుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, పతివ్రత అయిన స్త్రీ భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కంపు కొట్టు నోటితోటి ఒళ్ళంతా బూడిద కొట్టుకుని వెళ్ళకూడదు, అందుకని శుభ్రంగా మొహం కడుక్కుని వెంటనే చేసిందట, ధౌత పరిధాన పరీతయై ఉతికిన శుభ్రమైన తెల్లని బట్ట కట్టుకుంది. కప్పుగొట్టు బట్టతో కూడా వెళ్ళకూడదు కాబట్టి ఈ విధంగా శుభ్రంగా పవిత్రురాలి బొట్టు పెట్టుకుని తన భర్త భీముడు రాత్రిపూట హాయిగా నిద్రించే వంటింటి దగ్గరికి వెళ్ళిందట. భీముడు మిగతా వాళ్ళకి మళ్ళీ క్వార్టర్స్ లో నిద్రపోడు, వంటింట్లోనే పడుకుంటాడు. ఎందుకంటే తన వాళ్ళు ఎవరినో వస్తే రాత్రిపూట మాట్లాడడానికి వీలుగా ఉంటుందని ఆ పని చేస్తాడట. అక్కడికి ఎవరు ఉండరు, పైగా భీముడికి కాపలా ఏమిటి, ఆయనే 1000 మందికి కాపలా, మంచిగా సెక్యూరిటీ గట్ల అక్కర్లా, ఒంటరిగా పడుకుంటాడు. ఇవన్నీ తెలుసు బాగా. అందుకని మహానస గృహానికి వెళ్ళింది. అక్కడ గాఢంగా నిద్రపోయి పగలు ఓ 25 బస్తాలతో చక్కెర పొంగల్ చేసుకుని తిని పడుకుని ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళింది, వెళ్ళి ఆయన నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి నన్ను పరాపవించి సదనం మున్నున్న తెరంగు తప్పగా సుఖోచిత చెయ్యను నిద్ర చేయ నీ కన్ను ముగుడుచును ఊరటకు కారణమయ్యది ప్రేమసేనా మీయన్న పరాక్రమంబు వలదన్ననుకోదయమాలి తక్కట. నన్ను అవమానం చేసి కాలితో తన్ని ఇంటికి వెళ్ళి యథాపూర్వంగా పక్క మీద పడుకుని గుర్రెట్టు నిద్రపోతున్నాడు అక్కడ కీచకుడు. నిజంగా నన్ను తన్నిన వాడు ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవచ్చా, నిద్రపోకూడదు, వాడు సుఖంగా పూర్వం ఉన్నటువంటి విధానం తప్పకుండా వెళ్ళి నిద్రపోతున్నాడు తాగి. భీమా, అది తెలుసుండి కూడా నువ్వు హాయిగా వంటింట్లో పడుకుని నిద్రపోతున్నావా, శత్రువుని అవమానించకుండా చంపకుండా నిద్రపోతున్నావు అంటే అసలు నువ్వు మనిషివేనా, మీ అన్నయ్య పరాక్రమించొద్దు అన్నాడని ఇలా దయమాలి నిద్రపోతున్నావా, అన్నగారి మాట కట్టుబడి ఇలా నిద్రపోతున్నావా అని మందమంద సంభాషణలతో బోధిస్తూ గట్టిగా అరిచేలా వాడి పక్క వాళ్ళందరూ లేచిపోయేలాగా చేత్తోటి వీపు మీద స్పర్శ చేసింది. ఆయన కొంచెం తేలిక మాటలకు లేవడం మరి, అందుకని కాస్త వీపు మీద చెయ్యేసింది. దవుక్కుని వెలుగు లేచి అడే ఉలిక్కి పడ్డాడు. మామూలుగా శత్రువేమోనని ఇలా విసిరి వేయాలనుకునేవాడు కాస్త ఆ స్పర్శని పెట్టి మళ్ళీ అంతలోనే సర్దుకుని ద్రౌపదిని గ్రహించి శత్రువేమోనని కంగారులో ఏం చేశాడు పట్టుకుని విసిరేవాడు, విసిరేస్తే ఇంక అంతే సంగతి. మళ్ళీ అంతలోనే సర్దుకుని ఇది ఎవరు అన్నాడు తెలుసుండి కూడా. నేను అంది. భీముడికి అర్థం అయ్యింది, ఈ రాత్రిగా ఆవిడ వస్తుందని కూడా అతనికి ఊహ ఉంది. అయినా నిద్రపోయాడు, సర్లే వస్తే చూద్దాం లేదు, ఈ కాసేపు టైం వేస్ట్ చేయడం ఎందుకని. కొంతమంది బస్సు ఎక్కుతారు, తాడేపల్లి గుడి వెళ్ళేదాకా నిద్రపోకుండా వేస్ట్ ఎందుకని గుర్రు నిద్రపోతారు. దిగిన తర్వాత హోటల్లో టిఫిన్ తింటూ నిద్రపోతారు, మళ్ళీ స్కూల్లో పాఠం చెబుతూ నిద్రపోతారు, మళ్ళీ బస్సు ఎక్కి నిద్రపోతారు, మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రపోతారు. డాక్టర్ గారు అన్నారట నిద్రపోయే ముందు ఈ టాబ్లెట్ వేసుకోనని, ఎక్కడ నిద్రపోయేటప్పుడు వేసుకోనని వాడు అడిగాడు. అలాంటి వాళ్ళు అన్నమాట. కాకపోతే భీముడు అలాగనుకోండి, బాగా కష్టపడి అలసిపోయాడు, అందుకని నిద్రపోతున్నాడు కాబట్టి ఈవిడ తనకేదో చెప్పడానికి వచ్చిందనే విషయం తెలుసు. అయినా ఆవిడ చెబుతూ ఉంటే విందాం అసలు జరిగిన సంగతి ఏమిటో అనే ఉద్దేశంతో ఇంత పృత్తేల ఇచ్చోటికేగుదేరా కారణం వేమి ఎవరు కామకుండునట్లుగా తను దించితే అంబుజాక్షి అని నా అయ్యింటి ఇట్లను నా తన్ని తోడ. ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, పైగా ఎవరు చూడకుండా వచ్చావు కదా అని ఒకసారి బయటికి వెళ్ళి అలా ఇలా చూశాడు. ఎవరు లేరు అదృష్టం, చూస్తే ప్రమాదం మరి. ఇప్పుడు ఇది అజ్ఞాతవాసం వేడాకోవడం కాదు. ఆ తర్వాత భీముడు ఇలా ప్రశ్నించగానే ద్రౌపది అంది, ఎరిగి ఎరింగి నన్ను అడుగనేమిటికి, అంతా తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు, అలా కాకుండా ఈ కాసేపట్లోనే నువ్వు మర్చిపోయావని నేను అనుకోను. పొద్దున్న జరిగింది, రాత్రికి మర్చిపోయా అంత తెలివి తక్కువడివి కాదు, అంత మంద బుద్ధివి కాదు. యథార్థం తెలిసి కూడా నా నోటి వెంబడి వినాలనే కోరిక కలిగితే అది చాలా మంచిదే. ఆ క్రమం అంతా స్పష్టంగా చెబుతా విను. అధిపు మరంది సింహబలుడప్పకు మ్రొక్కగా వచ్చి నన్ను నత్యధిక మనోజరాగ మతి అయి కనుగొంచి. విరాట రాజు గారి భావం మరిది. సుధేష్ణ తమ్ముడు కీచకుడు సింహబలుడు మహాపరాక్రమవంతుడు తన అక్కగారికి నమస్కరించి ఆశీస్సులు పుచ్చుకోవడానికి కానుకలివ్వడానికి వచ్చాడు. నన్ను చూచాడు, రెచ్చిపోయాడు, పిచ్చి పిచ్చి కారుపోతలు పూశాడు. నేను కూడా వాడిని బెదిరించా, అసహ్యం కలిగింది. అయినా వాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి పదే పదే అడుగుటకు సాహసింప, పదే పదే నా పొంతు కోరడానికి సాహసించాడు. అప్పుడు కోపించి వానితో ఇట్లంటి కోపగించి వాడితో ఇలా అన్నాను, దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్వధన విద్యాపారగుల్ మత్పతుల్ గిర్వాణ ఆకృతులే ఊరిప్పుడు నిను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానవు ప్రాణము కొనుట తథ్యం వెమ్మిగిన్ కీచక ఒరి కీచక. నువ్వు పరమ దుర్మార్గుడివి, నన్ను నోటికొచ్చినట్టు ప్రహ్లాదాలాడుతున్నావు. తమ బాహుపరాక్రమంతో సృష్టిలో ఎవరినైనా అడ్డుకోగలిగే శక్తి ఉన్న మహావీరాది వీరులు, గంధర్వ కుమారులు, దేవ సమానులైన ఐదుగురు భర్తలున్నారు. వాళ్ళు తమ బాహుపరాక్రమంతో నీలాంటి శత్రువుల యొక్క గర్వాంధకారం తుంచి వేస్తారు, నిన్ను పచ్చడి చేసి వేస్తారు. నీ మానం ప్రాణం నిండుపోతాయి, గౌరవం పోతుంది, చావు వస్తుంది, జాగ్రత్త అనగా వాడు కొన్ని ప్రహ్లాదాలు నోటికొచ్చినట్టు వాగి ఈ ప్రపంచంలో నన్ను జయించేవారు లేరన్నాడు. నేను వాడిని తిరస్కరించా. ఆ తర్వాత పాపాత్మురాలు సుధేష్ణ తనకు మద్యం తెచ్చేందుకు నన్ను ఆ కీచకుడి ఇంటికి పంపపోతే వెళ్లడానికి తిరస్కరించాను. ఎన్ని కారణాలు చెబితే అన్నింటికి అన్ని చెప్పి నన్ను నిర్బంధించి వాడింటికి పంపింది ఆవిడ. నన్ను ఎవరేం చేయగలరు, నా భర్తలు నాకున్నారు అని మీ మీద నమ్మకం కొద్దీ వాడింటికి వెడితే ఆ దుర్మార్గుడు నన్ను పట్టుకుని చెయ్యి పుచ్చుకుని వెంబడించాడు, తోసిపారేశా. అయినా సభలోకొచ్చి మీ ఎదురుగుండా కాలితో తండ్రి జుట్టు పుచ్చుకోవడం నువ్వు చూశావు. ఆ కులపంసరుడు మీ అన్నగారు నువ్వు చూస్తుండగా ఈ పని చేశారు. మీ బతుకు చెడా, మీరు కూడా భర్తలేనా? మీ సుపటత్వమున్ బలము మెన్నక పోవగా దుస్ససేనుడట్లా సభలోన నంబరిచే అంత్యగాక జయద్రథుండు సంత్రాసభరంబులేకనుచితం చెల్లిపోయే నేడీ సభికుల్ కనుంగొనగా ఇట్లయితిన్ వగనాకు వింతయే. మీ బలం మీ శక్తి వ్యర్థమయ్యేటట్లుగా ఆనాడు సభలో నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుకుచ్చి ఇడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేశాడు. ఆ తర్వాత అడవిలో ఉంటూ ఉండగా దుర్యోధనుడి బావగారు మీ చెల్లెలు దుస్సల భర్త సైంధవుడొచ్చి నన్ను రథం మీద ఎక్కించి తీసుకుపోయాడు. అప్పుడు మళ్లీ మీరు వచ్చి రక్షించారు, అది చెల్లింది. మళ్లీ ఈనాడు ఈ సభలో ఇంతమంది చూస్తూ ఉండగా ఈ అవమానం పొందా, నాకు దుఃఖం కొత్త కాదు. ఎప్పుడు నేను అవమానింపబడ్డానికే పుట్టినట్టున్నాను. నా అవమానాన్ని చూస్తూ సహించే భర్తలు నా ఎదురుగుండా ఉన్నారు, నా దురదృష్టం అది. అక్కడ ఆడవాళ్ళ ఏడుపు, ఆవుల ఏడుపు, దుర్మార్గులు శత్రువులు కూడా వచ్చి విని రక్షిస్తారట. స్త్రీ ఏడిస్తే పగవాడు కూడా వచ్చి రక్షించడానికి సిద్ధపడతాడు. ఆవు ముర్రు అంటే ఏ దుర్మార్గుడు కటికవాడు కూడా రక్షించాలనుకుంటాడట. అటువంటిది నన్ను కీచకుండు తన్నంగా ఎట్టును చూడనేర్చి ధర్మసూనుడపుడు. నన్ను కీచకుడు నడి రోడ్డు మీద సభలో తన్నితే ధర్మరాజు ఎలా చూడగలిగాడు అనగా, దీవుడు ఏడవకు దుఃఖించదు, వెర్రిదానా? నిన్ను వాడు అవమానిస్తూ ఉంటే మేము కోపం చెందలేదనుకుంటున్నావా? కీచకుడట్లు మీదు పరికింపక నిన్ను పరాపవింపగా చూచి మహోగ్ర కోప వివసుండగు నన్నును చూచి ధైర్య హేమాచలుడైన ధర్మసుతుడన్నయ్య వారణశేయకున్న నే నీచత ఆ మత్స్య విభుని వాని పరివారమునుకుసేసినన్ను. కీచకుడు రాబోయే ఫలితాన్ని పరిశీలించక నిన్ను అవమానపరిచాడు, కాలితో తన్నాడు, జుట్టు పట్టుకున్నాడు, చూచాను నేను. కోపంతో ఒళ్ళు తిరియలేదు. ఆ సమయంలో చెట్టు పీకివాడిని చంపేసేవాడిని. సరిగ్గా సమయానికి ధైర్యంలో మేరుపర్వతం వంటి వాడు, అంటే ధైర్యంలో అంత స్థిరంగా ఉంటాడు ధర్మాత్ముడు. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యం కోల్పోడు, ధర్మం విడిచిపెట్టడు, వెర్రి కోపం ప్రదర్శించాడు. అక్కడ తన కోపమే తన శత్రువు అవుతుంది. అంచేత మహాపుణ్యాత్ముడైన ధర్మరాజు గనక రవ్వం తాపకపోతే నేను మూర్ఖంగా కీచకుణ్ణి, విరాటుణ్ణి, వాడి సైన్యాన్ని అందరినీ ఆ చెట్టుతో నుక్కునుక్కునుకు చేసేసేవాడిని. అప్పుడేమయ్యేది? ఆ సంరంభంబున సమయ భంగంబుగా జనంబులు మనల్ల ఇరింగిరయ్యే. వెంటనే ఈ గందరగోళంలో వీడు భీముడు అని ప్రపంచానికి తెలుస్తుంది, నువ్వు ధ్రువపదివి అని తెలుస్తుంది. తద్వారా మనల్ని పసికట్టేస్తారు. చిట్ట చివరి మాసం 10 రోజులు టైం ఉందరగా మనం బయటపడిపోతే మళ్లీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అప్పుడు దాన్ని ఏమంటారు, అది నీవు నేను తెచ్చిన ఆపదగా నిందింపరి ఎల్లవారు నీరజనయనా. అది నువ్వు నేను తెచ్చిన ఆపదగా ప్రపంచం నిందిస్తుంది. ఇతరులు తిడితే తిట్టారు గాని మనకెందుకు, కానీ మన కష్టం అంతే కదా. 12 ఏళ్ళు మళ్ళీ నువ్వు ఎన్ని కష్టాలు పడాలో ఆలోచించు. మళ్ళీ అజ్ఞాతవాసంలో ఇలాంటి దౌర్భాగ్యుడు తగలడా? కాబట్టి సత్యవ్రత నిష్ఠుడైన యుధిష్ఠిరుడి వల్ల మనం ఇవాళ బ్రతికి బట్ట కట్టాం. ఆ మహాత్ముడు లేకపోతే మనం అసలు ఇంతకాలం బతికేవాడమా? ఆ మహాత్ముడు పొగడ్తకే తగేవాడు, తిట్టడానికి అర్హుడు కాడు. అజ్ఞానంతో ద్రౌపది నోరు పారేసుకుని ఆ పుణ్యాత్ముడిని తిట్టదు. భీముడు ధైర్యం చెప్పాడు వాదాచి, అందరూ భీముడికి తొందరపాటు అనుకుంటారు. చాలా గొప్పవాడు ఆయన. ఆయన క్యారెక్టర్ ని నిజంగా భారతం ప్రకారం ఎవడు తీర్చిదిద్దలా. పరమ మూర్ఖులు కొంతమంది తీసిన సినిమాల్లో దుర్యోధను ఏమో హైలైట్ చేయడం, కీచకుండా హైలైట్ చేయడం, ఇంకో పనికి వాళ్ళని హైలైట్ చేయడం, అసలైన పాండవుల్ని శాస్త్ర సంబంధంగా పురాణంలో ఉన్న వాళ్ళని తగ్గించడం చేశారు. మనకు అందువల్ల అన్యాయంగా పాండవుల యొక్క కొంత గొప్పతనం మరుగున పడిపోయింది. మహాధర్మాత్ముడు ఆయన. భీముడి గొప్పతనం గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. కర్ణుణ్ణి ఒకసారి యుద్ధంలో పడేసి కింద స్పృహదప్పించి నాలిక కొయ్యబోయాడు. కర్ణపర్వంలో వస్తుంది వ్యాస భారతంలో. కర్ణుడి నాలిక కనుక కోసేస్తే ఆ రోజుతో కర్ణుడు చచ్చేవాడే. అప్పుడు ఆ శల్యుడు సారథి ఏమన్నాడో తెలుసా, వీడి నువ్వు నాలిక కోస్తే వీడు చస్తాడు, వీడు చస్తే వీడు చంపడానికి ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు తన ప్రతిజ్ఞ వ్యర్థమైపోయిందనే ఉద్దేశ్యంతో అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాడు. తద్వారా నీ తమ్ముడిని నువ్వు చంపుకున్నవాడు అవుతావు, వదిలేయి అన్నాడు. అలా వదిలేశాక మళ్ళీ కర్ణుడు సిగ్గు లేకుండా ప్రయాణం చేశాడు. ఇలా చాలా ఘట్టాలు ఉన్నాయి భారతంలో. మనం నిజమైన భారతం వల్ల ఎప్పటికైనా మీ అదృష్టం మన అంబిక వారి ధర్మవారిని మొత్తం భారతం నా ద్వారా వినే అవకాశం మీకు ఈ పద్యత పురాణాల ప్రాజెక్ట్ అయ్యాక వస్తే, అసలైన భారతం, సిసలైన భారతం, వ్యాసుడి భారతం విందురు గాని. అంచేత ధర్మరాజు యొక్క గొప్పతనం పొగిడి ఆయన మహాత్ముడు, సత్యవ్రతుడు అయినా పిచ్చిదేనా, ఇంతోటి దానికి ఏడుస్తావేంటి? ఆ తాత్కాలికంగా వాడు బతికాడు గాని వాడు ఏమైనా శాశ్వతంగా బతుకుతాడా? ఇప్పుడు మాత్రం వాడిని చంపే దారులు మూసుకుపోయాయా? బాధపడకు, ఇంతగా బాధపడద్దు. చిటికలో నువ్వు గనక ఒక మంచి టెక్నిక్ ఉపయోగిస్తే వాడిని చంపేయచ్చు. కాకపోతే ఆ టెక్నిక్ ఎలా ఉండాలంటే మనల్ని ఎవరూ పసిగట్టకూడదు, మనమే చంపామని తెలియకూడదు. ఎవరో చంపారని తెలియాలి, మా పాండవులం మనం బయటపడకూడదు అని బాగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ద్రౌపది కూడా కొంచెం రియలైజ్ అయ్యి ఏదో కోపంతో ఆడవాళ్ళని నడి రోడ్డు మీద అవమానిస్తే వారు బాధ కలిగి తిట్టారు కానీ ఆవిడకి ఏమన్నా ధర్మరాజు అంటే ద్వేషమా, భీముడు అంటే ద్వేషమా? కొంత దుఃఖించి ఇలా అందిట, కుంతీదేవికి భయపడను నేను, మీరంటే భయపడను, ఇంకా చెప్పాలంటే దైవానికి కూడా భయపడను, కానీ పనులు చేసే సమయంలో కుళ్ళుపోతూ కలుషాత్మకురాలైన విరాటరాజు భార్య సుధేష్ణ అంటే భయపడతా. అంత కపటమే, లోపలోటి పైగోటి. కొంతమంది అంతే ముఖం తెల్ల చేసి మాట్లాడతారు, ఆ లోపలంతా కుళ్ళే. హై బాబాయ్ బాబాయ్ అన్నారా వాడు చచ్చిపోయా, అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగో అటువంటిది ఆ సుధేష్ణ. కోపానికి తక్క సమయం కాక ఎంతో అణిగిమణిగి ఉండి నేను సేవ చేస్తున్నాను ఆ దుర్మార్గురాలికి, నే పడే పాటలన్నీ వ్యర్థమైపోతాయి, చివరికి ఒక మూర్ఖుడి కారణంగా పరువు కోల్పోవలసి వచ్చిందనే బాధ ఎక్కువైపోయి ధైర్యం విడిచిపెట్టి మంచి చెడు న్యాయం ధర్మం తెలిసి కూడా ధర్మరాజును తిట్టాను. ఇక్కడ ద్రౌపది నిజంగా సహనశీలి. ఆవిడ సామాన్యురాలు కాదు, యజ్ఞగుండంలోంచి పుట్టింది, కాని పరమ పతివ్రత శిరోమణిని నడి రోడ్డు మీద కొప్పు పుచ్చుకుని తన్నేశాడు వాడు, ఎడంకాలతో తన్నాడు పైగా. ఆ బాధ వల్ల అలా తిట్టానని చెబుతుంది ఆవిడ. ఇంతేగాని సమస్త జనస్తవనీయుడు, అందరు ప్రాణుల చేత పొగిడేటటువంటి మంచి గుణాలు కలిగిన పాండవాగ్రతుండి ధర్మరాజుని నిక్కంబ నిందించిన దానం కాదు, నిజంగా తిట్టలేదండి. అంతేకాకుండా ఇప్పుడు కొంచెం దుఃఖం మళ్ళీ గొంతులోంచి తన్నుకొస్తూ ఉండగా, ధర్మ తనూభవు సంతత ధర్మ నిరతి మనము బ్రతుక తల్లచుట అరుదే నిర్మలుడగు ఆతని సత్కర్మం పునగాది బ్రతుకు ధాత్రికి నెల్లన్. నిష్కల్మషుడు ధర్మాత్ముడు ధర్మరాజు సత్కర్మలు చేస్తాడు గనక, మంచి పనులు చేస్తాడు గనకే ఈ జగత్ ఇంకా ఇలా నిలబడింది. ఆయన పరిపాలిస్తే చాలట భూమండలం పూర్తిగా నాశనం కాదన్నారు. అందుకే భారతదేశం ఇంకా మిగిలిందంటే అది కారణం. లేకపోతే ఎన్ని దేశాలు వాళ్ళు దండయాత్రలు చేశారు, ఇవాళ ఇలా ఉన్నామంటే ధర్మరాజు యొక్క మహిమది. అతని ధర్మనిరతతో మనం బతుకుతున్నాం. ఆ మహానుభావుడిని పొగడాలు తిట్టకూడదు. అయినా ఈ లోకంలో అజాతశత్రుడు అనే పేరు ఇంకోటికి తగున ఒక్క ధర్మరాజుకు తప్ప. అజాతశత్రుడు అంటే తన మనస్సులో ఎవరి మీద ద్వేషం ఉండదట. అవతల వాడు ఎన్ని శత్రువు అనుకుంటే అది వేరే విషయం. ధర్మరాజుని దుర్యోధనుడి శత్రువు అనుకున్నాడు, కాని పొరపాటున కూడా దుర్యోధనుడిని ధర్మరాజు శత్రువు అనుకోలేదు. అజాతశత్రువు అంటే ఎవడో తనని తిట్టేవాడు కూడా బాగుండాలని ఎవరు కోరుకుంటాడో, తన మనస్సులో ఎవరి మీద శత్రుత్వం ఎవరికి పుట్టదో వాడే అజాతశత్రుడు. కొంతమంది అంటారు అదేంటండి ధర్మరాజు అజాతశత్రువు అంటారు, ఆయనకి దుర్యోధనుడు లేడో విరోధని. దుర్యోధనుడి దృష్టిలో ధర్మరాజు శత్రువు, కానీ ధర్మరాజుకు మాత్రం దుర్యోధనుడు విరోధి కాదు. వాడు ఇంకా తమ్ముడే ఆయన, పాపం చచ్చేటప్పుడు కూడా ఏడ్చాడు ఆయన. అందుకే దుర్యోధనుడు చస్తే అందరూ నవ్వారు. ఒక్క ధర్మరాజు కన్నీళ్లు పెట్టుకుని చాలా బాధపడిపోయాడు. అంత మహాత్ముడు ఆయన. దిగ్విజయం చేశాడు. ఎవరయ్యా ఈ లోకంలో ప్రపంచాన్ని జయించి రాజసూయాగం చేసింది? ఆయన చేశాడు. ధర్మైక నిరతుడు, కేవలం ధర్మం మీద నిలబడేవాడు ఎవడు ఈ సృష్టిలో అంటే ధర్మరాజే. నిత్యవ్రతంగా సత్యం పాటించేవాడెవడు? ఒక్క ధర్మరాజే. ఆ యుధిష్ఠిరుని గాంభీర్యం, అతని ధైర్యం, అతని కీర్తి, అతని కరుణ, అతడి బ్రాహ్మణ భక్తి ఇంక ఈ సృష్టిలో మరొకటి లేదు. ఆయన నిజవంశానికి ఉపకారం చేయడానికి, చంద్రవంశాన్ని డెవలప్ చేయడానికి పుట్టాడు ఆయన. వంశశ్రేష్ఠుడు, ఉపకార స్వభావుడు ఆయన. సంపదకి తగిన దానగుణం, బలానికి తగిన బలగం కలిగి ప్రజలందరూ గౌరవించే రీతిలో పరిపాలించే శక్తి సామర్థ్యాలతో జీవించగలిగిన వాడు ఒక్క ధర్మరాజే. యవ్వాని వాకిట ఇభమత పంకంబు రాజభూషణ రజోరాజి నటగు, యవ్వాని చారిత్ర మెల్ల లోకములకు వచ్చయై వినయంబు నొరపు గరపు, యవ్వాని కటకంట నివ్వటిల్లటు చూడ్కి మానిత సంపదలీను చూడు, యవ్వాని గుండలత లేడు వారాసుల కటపటి కొండపై కలయ బ్రోకు అతడు, భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టి తంగ్రితలుడు, కేవల మర్త్యుడే ధర్మసుతుడు. ఎవరు ధర్మరాజు అంటే, ఆయన ఇంటి వాకిలి దగ్గర అంటే గుమ్మం దగ్గర మదపుటేనుగులు వేల సంఖ్యలో ఉంటాయట. ఈ మదపుటేనుగుల కుంభస్థలం నుంచి జలం వస్తుంది, దాన్ని మద జలం అంటారు చెమట. ఈ జలం కారిపోతే ఆ గుమ్మం దగ్గర ఉండేటటువంటి నేలంతా బురద బురద అయిపోయిందిట. ఈ బురద మరి ఎలా తగ్గింది? రాజులందరూ మేము మేము దానికి దండం పెట్టడానికి వస్తూ ఉంటే ఆ రాజులు ఒకడినొకడు రాసుకుంటే వాళ్ళ ఆభరణాలన్నీ అంటే ముత్యాలహారాలు చంద్రాలహారాలు ఒకదానికోటి తగిలి పొడి పొడి అయిపోయి ఆ బురదలో పడి ఆ బురద కాస్త గట్టిపడిపోయిందిట. ఇందులో చమత్కారం చూడండి. నేలంతా కయ్య కింద బురద అయిపోవాలంటే ఒక ఏనుగు రెండు ఏనుగులు సరిపోవు, కొన్ని వేల ఏనుగులు కావాలి. ఇన్ని వేల ఏనుగుల మీద రాజులు ఈయనకి దండం పెట్టడానికి వచ్చారు. అంటే ఎన్ని వేల ఏనుగులు వచ్చాయో చూడండి. ఆ ఏనుగుల యొక్క కుంభస్థల జలంతో నేల బురద అయిపోయింది. ఈ బురద గట్టిపడాలంటే మామూలు విషయమా? పోలేడు కంకర వేసి మట్టి వేసి దాన్ని పూడ్చాలి, ఆ బురదని ఎండగట్టాలి. మహారాజులు దండం పెట్టడానికి వచ్చిన వాళ్ళ యొక్క అవయవాలు తగిలి ఆ ఆభరణాలు అంటే రత్నాలహారాలు ఉచ్చాలహారాలు పొడి పొడి అయిపోయి నేల మీద పడి ఆ బూడిదతోటి నేలంతా గట్టిపడిందంటే ఆయన పాదాలకి దండం పెట్టడానికి ఎన్ని లక్షల మంది రాజులు వస్తున్నారో ఆలోచించండి. మహారాజాదిరాజులు వేలాది మంది రోజు ఆయనకి దండం పెడతారని అర్థం అన్నమాట. ఇంకా మహానుభావుడట, మామూలుగా గురువులు పాఠం చెబుతారు, ఇలా పాఠం చెప్పి ఇలా నడుచుకో అంటారు. ఆయన పాఠం చెప్పట, నడుచుకుని ప్రవర్తన చూపిస్తాట. ధర్మరాజు యొక్క నడవడిక, అతని ప్రవర్తన ఒక గురువై లోకాలకి మార్గదర్శకత్వం అవుతుందట. అంటే ధర్మరాజు ఎలా నడుచుకున్నాడో ఇలాగే నడుచుకోవాలి అంటారు లోకం. సాధారణంగా ఓ హరికథ చెప్పే దాసు గారు చెప్పాడు, ఉల్లిపాయ తినద్దు అన్నట్టు హరికథలో. పాపం ఆ పెళ్ళం కూడా విన్నది. ఇంటికి వెళ్ళాక ఆ రోజు పకోడీలో ఉల్లిపాయ వీర, నీ మొహం తగలయ్యా, పకోడీలు ఉల్లిపాయలేదు, ఏమి టేస్ట్ లేదన్నట్ట. మీరే కదండి హరికథలో చెప్పారంటే, వినేవాళ్ళకి చెప్పారు కాదు, నాకు నీకు కాదు, మనకు వేసేయి అన్నట్ట. ఇదే చెప్పేవాళ్ళకి పనికిరాదు, వినేవాళ్ళకి అంటే కుదరదు. ఈయన తాను చేస్తాడేదైనా, అది చేసింది ప్రపంచానికి ఏమవుతుంది, గురువు అయి బోధిస్తోంది. అతని నడవడికే ఒక గురువు. అతని కడకంట అంటే ఈ కంటి చివర చూపిలా చూస్తే చాలు, ఎంతో గొప్ప సంపద పొందుతాడు ఎవడైనా. ఆయన ఇప్పుడు లేకపోయాడు కానీ ఉంటే నేను ఈ వాడి క్యాసరీ టగేసుకునేసేవాడి. నా దురదృష్టం, అతని కను కొనకొన నుండి ప్రసరించే రవ్వంత చూపు చాలు, మహాద్భుతమైన సంపదలు ఎరుతుందట. ఇంకా అతని సద్గుణములు లతలు అన్నారు, తీగలు. ఎప్పుడైనా చూడండి పాదులు ఏం చేస్తాయి, దొండపాదో లేకపోతే ఇంకో కాకర పాదో సమజాయితీగా ఇవన్నీ ఏమవ్వాలి, పందిరి మేంచి చెట్ల మేంచి పాకుతాయి. కానీ ఇతని సద్గుణములనే తీగలు సప్త సముద్రాల చివరి వరకు వ్యాపించి అక్కడ చెట్ట చివర కొండ ఉన్నది, కడపట్టి కొండ అంటారు, ఆ చివరి కొండ మీద దాకా వ్యాపించేయట. అంత సద్గుణాలు అంటే ఇతని కీర్తి జగత్తంతాకి వెళ్ళింది, అన్ని దిక్కులకి ఇతని కీర్తి వ్యాపించింది. అంతటి కీర్తివంతుడు ఆయన. ఇంకా అతని ప్రతాపం ఒక దీపంట, అతని పరాక్రమం ఒక పెద్ద దీపం. పెద్ద దీపంతో ఏం చేశాడు ఆయన, శత్రువుల యొక్క బలం అనేటటువంటి చీకటిని తొలగించాడు. అంటే శత్రువులను ఆయన జయించాడు. జయింపబడిన శత్రువులు ఏం చేస్తారట, బావోయ్ నువ్వు మమ్మల్ని జయించావు, మా అహంకారం పోయిందని ఆయన పాదాలకి దండం పెడుతున్నారు. దండం పెడుతుంటే ఆ రాజుల కిరీటాలు ఉంటాయిగా, ఆ కిరీటాల మీద ఉండే మణుల యొక్క కాంతి ఈయన పాదాల మీద ప్రసరించి పాద పీఠమంతా తగతగతగ వెలిగిపోతుంది. కాళ్ళు పెట్టుకునే పీఠ మీద వాళ్ళు వచ్చి తలకాయ పెట్టగానే ఆ కిరీట కాంతి వ్యాపిస్తోంది. అది అతడు పూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వీర వైరి కోటీర మణి కృణి వేష్టితాంగ్రితలుడు. తన మహాభయంకరమైన పరాక్రమం అనేటటువంటి దీపంతో గర్వం అనేటటువంటి అంధకారం కలిగిన రాజుల యొక్క గర్వం తొలగిస్తూ ఉండగా వారు ఈయనకి నమస్కరిస్తూ ఉంటే వారి యొక్క కోటీర కిరీటముల మీద ఉండే మణి మణుల యొక్క ఘృణి కాంతి చేత వేష్టిత చుట్టబడిన అంగిరితలము పాద పద్మాలు కలవాడు, ఆ పాదపీఠం కలవాడు. అంతటి మహాత్ముడు. దీన్ని బట్టి ఆయన శత్రువులు జయిస్తాడని, జయించిన శత్రువులు ఆయన పాదాలకి దండం పెడతారని, దండం పెడితే వాళ్ళ కిరీటాల మీద ఉండే మణులు ఆ పాదపీఠం అంతా వ్యాపిస్తాయి కాంతితో అని తెలుస్తుంది. అటువంటి మహాత్ముడు ధర్మరాజు. ఇంకెంతకంటే క్లైమాక్స్ వర్ణన లేదు. అట్టి మహాత్ముడు ఒక్కనికి ఆశ్రితుడై వెడకూడు చీరయున్ పెట్టగ నిల్చి వాని మది ప్రీతికి నీటకు వృత్తి పేరును పుట్టును మాలి ఇప్పుడిటు భృంగుడు పాటుల వంద సూచిన కెట్టు మనంబు పట్టు ధృతి ఎమ్మెయి తోలక నిల్చు చెప్పుమా. అంతటి ఉదాత్తుడు రాజాధిరాజు చక్రవర్తి సమ్రాట్ ధర్మరాజు ఒక మామూలు తుచ్చమైన రాజుని మానవుణ్ణి ఆశ్రయించి పనికి మాలిన గొడ్డ అంత అన్నం పట్టెడు అన్నం పెడుతూ ఉంటే గొట్టిస్తూ ఉంటే ఆ అన్నం తింటూ ఆ గుట్ట కట్టుకుని కొలువులో ఉండి వాడికి సేవ చేస్తున్నాడు, వాడి మనస్సుకు నచ్చినట్టు నడుచుకుంటున్నాడు. సేవావృత్తి అంతే. పేరు వంశం కోల్పోయి మహాద్భుతమైన పాండిత్యం ధర్మం సత్యం కలిగిన వ్యక్తి మరుగున పడి ఉంటే నా మనస్సు ఎలా నిలబడుతుంది, ధైర్యం కోల్పోక ఎలా నిలుస్తుంది చెప్పు. ఇది చాలా అద్భుతమైనది అనమాట. ఇది తలుచుకుని ప్రతి ఒక్కళ్ళు జీవితంలో చాలా ఎప్పుడు దుఃఖం చెందకూడదు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది కష్టం వచ్చిందని బాధపడటం, అంత అజ్ఞానం ఆలోచించండి. సమ్రాట్టు చక్రవర్తి ప్రపంచం వెళ్ళాడు, కృష్ణుడు కూడా ఆయనకి దండం పెడతాడు. అటువంటి పరమాత్మ స్వరూపుడైన ధర్మరాజు ఒక కూడు గుడ్డ కోసమని పనికి మాలుడు ఉద్యోగం చేస్తూ ఒక రాజు దగ్గర ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉన్నాడు. ఇంకా మనలాంటి వాళ్ళని దిక్కుమాలిన ఉద్యోగాలు చేస్తూ నానా కష్టాలు పడుతూ అందరి చేత మాటలు అనిపించుకుంటున్నామని వెంకెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. నీ వలమూపులావు మును నేల వహించిన నాగ కోర్మ గోత్రావని వృత్తి విశాఖరుల కారయను రట పట్టుకాదే సంభావన పూజనంబులకు పండువుగాదే మహోగ్ర కోప రేఖా విభవంబు వైరులకు కాలము చేరువగాదే. పావని ఆయన్నో పక్కనట్టు ధర్మాత్ముడు, కాని నువ్వో వాయి బాబా, నీ బలం ఎలా చెప్పాలంటే ఈ భూమండలాన్ని నాగా ఆదిశేషుడు మోస్తున్నాడు, కూర్మ ఆది కూర్మం విష్ణువు మోస్తున్నాడు, గోత్రావని వృత్తు కుల పర్వతాలు పర్వతాలు మోస్తున్నాయి, దీన్ని మేరు పర్వతం, వింధ్య పర్వతం ఇలాంటి పర్వతాలు కూడా దీన్ని మోస్తున్నాయి. అవన్నీ పాతాళందాకా చొచ్చుకుని ఉన్నాయి కాబట్టి ఈ భూమి ఉంది, లేదా ఎప్పుడో పోను. తర్వాత దిశాకరులు దిగ్గజాలు 8 ఏనుగులు మోస్తున్నాయి ఈ భూమిని, ఇవన్నీ కలిసి ఈ భూమిని మోస్తున్నాయి. నువ్వు వెళ్ళి నీ కుడి చెయ్యి భూమి కింద పెట్టి వీటిని తప్పుకుంటే తప్పుకుంటాయి. వాటన్నిటికీ కాసేపు శిష్యుడికి ఆది కూర్మానికి అష్ట దిగ్గజాలకి పర్వతాలకి రెస్ట్ వస్తుంది. ఇంతకాలం రెస్ట్ లేదు వాడికి, లీవులు లేవు, సీఎల్స్ లేవు, ఇప్పుడు ఆ రెస్ట్ ఇస్తావు నువ్వు. అంత బలం నీ గుడి భుజంది. నువ్వు ఎవరినైనా ప్రేమగా చూసావా ఇక వాడికి పండగే అంటే వాడిని అంతలాగా ఐశ్వర్యంతో ముంచెత్తేస్తావు. ఒళ్ళు బండి ఇలా చూసావా కోపంతో వాడికి యముడు దగ్గరకు వచ్చినట్టే, కాలము చేరువగానే వాడికి మృత్యువు దగ్గరకు వచ్చినట్టే. అటువంటి పవనపుత్ర బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి చంపావు. ఏకచక్రపురంలో బకాసురుడు నానా గందరగోళం చేస్తూ ఉంటే వాడికి తిండి పెట్టుకెళ్ళి తిండి అంతా బండిలోది దారిలోనే తినేసి వాడి మీదకెళ్ళి వీపు మీద మోకాలు పెట్టి ఒక్కసారి ప్రళ్ళును విరిచేసట, పందుంపుల్లో విరిచినట్టుగా. ఇంకా పందుంపుల్లో కూడా విరిచేవాళ్ళు దారిలో నానా కష్టాలు పడతారు విరిచి విరిచి, ఈయన అలా కాదు పట్టుకున్నారు కొట్టేశాడు పెళ్లిసుకొని. హిడింబాసురుడు వాడితో ఘోర యుద్ధం చేసి నెత్తి మీద కొబ్బరికాయ పాల్గొట్టినట్టుగా చేతులతో కొట్టి పాల్గొట్టి చంపేసేవాడిని. కిమ్మీరుడని అడవిలో కనపడ్డాడు, వాణ్ణి కేవలం ఊది చంపి పారేశావు. జరాసంధుణ్ణి చీల్చేసేవు రెండుగా. లోక భీకరములు విజయాకరములు అయిన నీ కరములతో ఇన్ని పనులు చేశావు. అట్టి నీవు వంట కట్టి ఎలకులావు చూపుతుండ ఎప్పుడు చూచి చూచి వగతు. అటువంటి నీ బలం ఒక వంట కట్టెలు విరవడానికి ఉపయోగిస్తున్నావు. నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేని మూర్ఖుడు విరాటరాజు వంట పుల్లలు విరవడానికి నిన్ను అట్టే పెట్టాడు. చివరికి నీ పరాక్రమం, నీ అత్యద్భుతమైన పవిత్రమైన బాహుబలం చివరికి ఎలా ఉపయోగపడుతోంది అది చూసి నేను ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉంటాను. అదీ కాక విరాటుడు ధర్మ న్యాయం విడిచిపెట్టి తన మానసిక ఆహ్లాదం కోసం, ఆనందం కోసం నీతో పాటు యుద్ధం చేయిస్తూ ఉంటాడు. మహిష వ్యాఘ్ర గజాది సత్వజయమున్ మల్లౌరజంబున్ కృపారహితుండై ఎదురొట్టుచున్ వరుస పోరంచూచు నిన్నెప్పుడున్ మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు నీ చక్రియా విహితం పైన కుజీవనంబు విధి కావించం కటా. ఆ విరాటరాజు నిన్ను వినోదం కోసం దున్నపోతులతో పెద్ద పులులతో ఏనుగులతో మల్లులతో నీకు ఎదురెట్టి పోరాడిస్తూ ఆనందిస్తాడు. భలే భలే కొట్టు కొట్టు అంటూ ఉంటాడు నిన్ను చూసి రెచ్చగొడుతూ. నువ్వు వాటితో పోరాడి జయిస్తున్నావు. మహిమోపేతమైన పవిత్రమైన ఈ శరీరం లోకమే గౌరవించదగింది. అటువంటి దానికి ఇలాంటి నీచక్రియలు చేయవలసి వస్తుంది. వీరాది వీరులతో కవచం ధరించి చక్కగా యుద్ధం చేయవలసిన నువ్వు ఈ ఏనుగులతో పోతులతో పోరాడిస్తూ ఉంటే ఏదో మామూలు పనికి మారిన మల్లు లాంటి పనులు చేయిస్తూ ఉంటే చూసి మహాబాధ పడుతుందా ఆ బ్రహ్మదేవుడు తిడతానస్తం అటు ఎంత పని చేసావు, భీముడికి కూడా ఇలాంటి దిక్కుమాలిన రాత రాసావా అంట. ఒక్కొక్కప్పుడు నువ్వు కొంచెం శ్రమపడి పోరాడుతున్నట్టు నాకు అనిపిస్తే విషాదంతో చూస్తాను నీకేసి. రాజుగారు ఏం చేసేవట, నీతో పోరాడుతున్నప్పుడు అంతఃపురం వాళ్ళు కూడా పిలిపించేవాడు. అప్పుడు సుధేష్ణ నీ యుద్ధం చూడడానికి వచ్చేది, నేను వచ్చాను ఆవిడతో. వచ్చినప్పుడు నీ పోరాటంలో నీకు కొంచెం కష్టం అనిపిస్తే బాధ, నువ్వు జయిస్తే ఆనందం చెంది ఇలా చూస్తూ ఉంటే ప్రపంచం మర్చిపోయాను. పక్కన పక్కవాడు చూస్తానని మర్చిపోయి రెప్ప వేయకుండా ఇలా చూస్తూ తొందరపడుతూ లేస్తున్నాను. నానుకున్నవాడికి ఏదైనా జరుగుతుంటే మరి అందరికి కష్టమే కదా, అందులో ఇప్పుడు భార్య కొంచెం తొందరపడి లేస్తుంటే పరిచారికులు చూచారా వంటవాడికేసి ఎలా చూస్తుందో, ఏంటంటారు ఈ అమ్మాయికి వాడికి ఉండేటటువంటి సంబంధం, పైగా తలపిగా వచ్చిన సమయంబును ఒక్కటి ఈ విధం పెట్లకు వీళ్ళంతా ఒకేసారి వచ్చారు ఎందులో ఏదో కిటుకుంది అనుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో కొంతమంది ఏదో ఒకేసారి వచ్చారు కానీ కనెక్షన్ ఏం లేదు, ఆ పోరాటం చూసి కంగారు పడుతుందని కొందరు అన్నారు. కాదు కాదు కాదు, భర్త మీద కూడా ఇంత ప్రేమ చూపించలేరు ఎవరు, వీళ్ళు మహాగాఢ ప్రేమికులు అమర ప్రేమికులు అయి ఉంటారు అని కొంతమంది అంటున్నారు. ఈ కామెంట్లు వింటూ హఠాత్తుగా గబుక్కడి చూశాను వాళ్ళు గుసగుసలు చూసి. అప్పుడు ఆ పక్కకి చూడగానే అప్పుడు అర్థమైంది నేను చేసిన పొరపాటు. తలకాయ పక్కకి తిప్పుకున్నాను. చచ్చినంత పని అయింది నాకు నీకేం తెలియనట్టు నటించడానికి, అంటే దీన్ని బట్టి ఎంత నటించాలనుకుని ఒకసారి బయట పెడిపోతాం అంతే. అయినా దైవానుగ్రహం వల్ల నేను నీకే చూసినా నువ్వు నాకే చూసినా వాళ్ళు ఏదో గుసగుసలే తప్ప అంతకంటే ఎక్కువ వ్యాపించలేదు కనుక మన గుట్టు రట్టు కాలేదు. ధర్మదేవత అనుగ్రహం నా పరిభవానికి. నువ్వు గనక నిన్న చెట్టు బీకి మధ్యాహ్నం వాడు చంపేసుంటే ఇంత పూర్వం నేను నీకేసి చూసిన దానికి అనువాదించిన చిలికెత్తులు వీళ్ళిద్దరూ ఒకడు పెళ్లాలని బయట పెట్టేస్తారు. కాబట్టి నిజంగా నువ్వు కంగారు పడకుండా ఉండడమే అవసరం. ఈ పని చేసిన ధర్మరాజు గారు 100 రూపాయలు మనకి సమ్మానార్హుడు. మళ్ళీ లైన్లోకి వచ్చింది ఈవిడ. ఇంక నీ సంగతి ఇలా ఉంచు, అక్కడ లోపల పాపం మరొక ఆయన ఉన్నాడు తదింతింత ననన అని పాపం తిప్పుకుంటూ డాన్స్ చేస్తున్నాడు. ఆయన ఎటువంటి వాడు, తొడరిన హరుణైన దుర్బలం తన్ను మిగులంగ నీడను మేటి మాట అమరేంద్రునర్ధాసనమునకునైన నరుహుండంతయును నను రూఢి మాట జమునిల్లు సచ్చిన జంతువునై నన్ను కాచు నిమ్మయినను రాచమాట తను గోరి ఊర్వశి తాన వచ్చిననైనా లోలుండు కాడను మేలిమాట శౌర్య వైభవ ప్రాభవ శౌచములకు నరులకైన గైవారమై ఒల్లసిల్లు నొక్కరునికి వియల్లను నిక్కమట్టే ఎందుగలుగునే అర్జునునీడువాడు. అక్కడ మహాత్ముడు మరొక ఆయన ఉన్నాడు. అరణ్యవాసం చేస్తున్నప్పుడు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమైతే అతనితో పోరాడి శివుణ్ణి మెప్పించాడు. అంటే ఎదిరించి నిలబడితే పరమేశ్వరుణ్ణి కూడా తనని మించనివ్వని పరాక్రమం కలవాడు. ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చునే మహావైభవం కలవాడు. ఇంద్రుడు తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. యజ్ఞ యముడి ఇంట్లోకి వెళ్ళిన వాడు కూడా రక్షిస్తానని మాటిస్తే మళ్ళీ తిరిగి యమలోకానికి వెళ్ళి వాడిని తీసుకురాగలడు. అంతటి గొప్పవాడు. ఇంకా పవిత్రతలో శీలంలో ఎంత గొప్పవాడు తెలిసే అస్సలు ఇంద్రియ లౌల్యం లేదు. ఓర్వశి తనంత తాను వస్తే ఈ సృష్టిలో మరో ఎవడైనా వద్దంటాడా అతను కాబట్టి అన్నాడు. ఈ గుణాలన్నీ కలిసిన వాడు అర్జునుడు. ఒక్కొక్కడలో ఒక్కొక్క గుణమే ఉంటుంది కానీ అన్ని ఉన్నవాడు ఎవడు అంటే ఒక్క అర్జునుడే. అటువంటి మహాత్ముడు అర్జునుడు, ఆ పార్థుడు, భరతాన్వయ దీపకుడు, అమరేంద్ర సుతుడు, తేజోనిధి, విద్యాపారగుడు, ఆ మహాత్ముడు కూడా మానధనుడు. ప్రస్తుతం స్త్రీత్వం పుంస్త్వం విడిచిపెట్టి ఒక పేడి ఆడువారికి నృత్యం నేర్పుతూ వాళ్ళిచ్చే తిండితో బతుకుతున్నాడు. లక్షల రూపాయలు లెక్క లేకుండా గుప్పిళ్లతో బంగారపు నాణేలు దానం చేసేవాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు మెచ్చుకుని డాన్స్ బలే నేర్పామని ఆడవాళ్ళ విసిరితే పావలా పరక అది పుచ్చుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఒక్కొక్కప్పుడు ఎంత పాటించే ఉన్నా అవతల వాడి విసిరి దిక్కుమాల వస్తువులు పుచ్చుకోవాల్సి వస్తాయి. అయ్యో ఎంత దురదృష్టం. ఇంకా మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు, ఎదురుగా వస్తున్నప్పుడు చూచి ఆడవాళ్ళు కూడా పతివ్రతలు కూడా అరే మరొక్కసారి చూద్దాం అని వెనక్కి తల తిప్పి చూస్తారు. అంత అందం నకులుడిది. సాక్షాత్తు శచీదేవి కూడా ఆయన్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత అందగాడు నకులుడు. ఇంకా అతని సత్ప్రవర్తన వింటే మునులు కూడా మేమేదో తపస్సు చేశాం కానీ నిజమైన ప్రవర్తన అంటే నకులుడిదని మెచ్చుకుని అతని ప్రవర్తన నేర్చుకోవాలనుకుంటారు. అతని పరాక్రమం యుద్ధంలో చూస్తే శత్రువులు కూడా పొగుడుతారు. అతని దానగుణం గురించి వింటే కల్పవృక్షం కూడా అవును అంటుంది. కల్పవృక్షం కంటే కోరిన కోరికలు తీర్చేవారు ఎవరూ లేరు కానీ అది కూడా మెచ్చుకునేలాగా దానం చేస్తాడట నకులుడు. అజ్ఞానంతో కర్ణుడిని మాత్రమే మనం దానకర్ణుడు అంటున్నాం. వాడు చేసిన దానం నా మొహం రెండే కనపడతాయి భారతంలో. కానీ నకులుడు నిత్యదాత, కల్పవృక్షం మెచ్చుకుంటుంది అంటున్నారు ఇందులో. ఇక అటువంటి నకులుడు అశ్యశిక్షకుడై కుర్రాలు వెంటబడి వాటి రోగాలు తగ్గిస్తూ బతుకుతున్నాడు. ఛా, దీనికి మనస్సులో వికారం పొందుతాను. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ రూపం బవికారము ఆ భుజబలం పత్యంత నిర్గర్వము ఆ సోరత్వం దయారస అనుగతము ఆ సంభత్క్రియా జ్ఞాన మార్యారంభ ప్రతికూలవాద రహితంబు ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము మాత్రి పెన్న కొడుకే తను మాతృడే చూడగల్. ఇంకా సహదేవుడు అతని అందమైన రూపం స్థిరమైంది, మిగతా వాళ్ళ అందం క్షణానికి రకంగా ఉంటుందిట. 5 నిమిషాలు మొహం కడుక్కోకపోతే జిడ్డు మొహం చూడలేం కొందరిని, కానీ ఈయన నిత్యం అందంగా ఉంటాడు, అదే ఆశ్చర్యం. పశువులు మేపుతున్నప్పుడు ధూడి పెడితే కూడా అందంగానే కనపడతాడు, ఇంకింకేం చేస్తాం మనం, అదనమాట. అటువంటి స్థిరమైన అందం కలవాడు. అతని భుజబలం గర్వం లేనిది, పరాక్రమంతో పాటు కరుణ ఎక్కువ. అవతల వాడికి చాలా దెబ్బ తగిలితే ఇంక వాడిని చంపలేడు ఆయన. అతనికి పశు చికిత్సా జ్ఞానం చాలా గొప్పది, నిర్వివాదాస్పదమైన ప్రవర్తన. ఇక అతని దానం, ఉదాత్తత, విస్తారం ఇదంతా పరిశీలిస్తే మాతృ చిన్న కొడుకు సహదేవుడి గొప్పతనం ఎవడు వర్ణించగలడు? ఆ కవలలు ఇద్దరికిద్దరే. సుకుమారుడు ఇవాళ ఆవులు మేపుతూ, ఆవులు తన్నుతూ ఉంటే వాటి అరగాలు తిరుగుతున్నాడు, గోధువుడి నెత్తి మీద వేసుకు తిరుగుతున్నాడు ఆయన. నేను మీరు అందరం అడవికి వస్తున్నప్పుడు మీ అమ్మ కుంతీదేవి ఈ సహదేవుడిని నాకు ఇల్లరికం పెట్టినట్టు చేతిలో పెట్టింది, నాకు అప్పగించింది, పెట్టి అమ్మా నిన్ను నమ్మి చాలా విషమం బొగు ఇవ్వన వాసము ఇతడో పోనగ ఇయ్యకొల్టి అని పోరన అశ్రులు క్రమ్ముచుండగన్. అమ్మా నిన్ను నమ్ముకుని అత్యంత ప్రమాదకరమైన వనవాసం చేయడానికి చిన్న కొడుకును పంపుతున్నాను అని అంతలోనే అప్పగిస్తూ కళ్ళబడ్డ నీళ్లు వచ్చేసి ఒక క్షణం మాట్లాడలేక కన్నీళ్లు దూరు చేసుకుంది ఆవిడ. అసలు కొడుకుల కంటే ఈ సహదేవుడు అంటే ఆవిడకి అభిమానం ఎక్కువ, చిన్నాడు పైగా. ఇంకా ఏమన్నది, అంతేకాకుండా ఏమందట, కడు పసి బిడ్డ వీడొకటి కాదవు నా నెరుగండు ముందరెయ్యడ ఒక పాటి రుంగడు ఎద ఎంతయు కోమలం ఎప్పుడైనా నే కుడువగ పిల్తుగాని తనకు గల ఆకటి ప్రొద్దెరుంగడి కొడుకు ఇటు పోకకు మనము కుందెడు నింగనియోరడిల్లెడి. అమ్మా ఈ సహదేవుడు చాలా పసిపిట్ట, అంత మనస్తత్వం విచిత్రం. ఏది కాదండవునంట, మొహమాటం. ఇంకెంత మొహమాటం అంటే అన్నానికి నేను పిలవలసిందే తప్ప వాడు పుట్టాక ఇవ్వాలి వరకు అమ్మా అన్నమని అడగలేదు వాడు, అంత మొహమాట అంట. ఇంట్లో అందరూ అలా అయితే బియ్యం తెక్కల్సి వచ్చేస్తాయి. పూర్వం ఎప్పుడూ కష్టం ఏమిటో ఎరగడం, మెత్తని మనస్సు కలవాడు, తన ఆకలి సమయం ఎరగడు, నేను పిలవలసిందే. ఇటువంటి సహదేవుడు అడవులు కడుతుంటే నా మనస్సు ఎంతో బాధపడుతోంది, కానీ నిన్ను చూసి ఊరడిల్లుతోంది. పైగా ఏమందిట, ఈ సహదేవుడిని ఎప్పుడు ఎక్కడ ఎందులో ఎలా చూసుకోవాలో అలా చూసుకో. ఒకవేళ నువ్వు అలిసిపోయేవనుకో పనిచేసి, అప్పుడైనా వీడిని జాగ్రత్తగా చూసుకో, నొచ్చుకున్నా జాగ్రత్తగా చూసుకో, రక్షించి వచ్చి నా చేత దేవనలు పొందు, 13 ఏళ్ళు అయ్యాక నేను దీవించాలంటే వీడు జాగ్రత్తగా నాకు అప్పగించాలి, నీకు ఎలా అప్పగించానో అలా పువ్వుల్లో పెట్టి అప్పగించు అని అప్పగించే. నేను నువ్వు వనవాస కాలంబున నా నేర్చు విధంబున మీకు నెలలను గారామైన తమ్ముని నమ్మయం బరికించుకుని వచ్చింది. ఆ విధంగా ఆవిడ నాకు అప్పగించింది. నేను కూడా మీ అందరికీ గారాల తమ్ముడైన ఆ సహదేవుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చా. ఇప్పుడు అజ్ఞాతవాసంలో రహస్యం కాబట్టి వెళ్ళలేకపోయి నానా బాధ పడుతున్నాను. ఆయన్ను చూచి మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేక చింతిస్తున్నా. ఇంకా మీ అందరూ ఎలా ఉంచు నా పరిస్థితి, మరి తన గురించి తానే చెప్పుకోరు, ఎవరు చెప్తారు అక్కడ, చచ్చినట్టు నా పని, నా గురించి నేనే చెప్పుకోవట్లే అప్పుడప్పుడు. అలాగే ఆవిడ పరిస్థితి కూడా, ద్రుపద భూ విభుడు పుత్రుల కంటే ఎంతయు పెంపు చేయుచుగారవింపవిరిగి కుంతీ మహాదేవి కోడండ్ర లోపల అక్కలంబుగ కొనియాడ బలిగి ప్రాణంబులకు నెల్ల ప్రాణంబుగా వీరు నెయ్యంపు తీయంపు నెరప నడచి మది తల్లిదండ్రుల మారుగా కొని జనుల నిశంపు భక్తి చేయంగ నెగడి రూపగుణ విక్రమంబుల రూఢికెక్కునట్టి కొడుకులగని భరతాన్వయంపునందు నా ఇల్ల ఇల్లుగా అతిశయిల్లి తగవుమై బాంధవుల చేత పొగటు వడసి. ద్రుపద మహారాజు తన కొడుకుల కంటే ఎంతో ఆదరంగా పెంచితే పెరిగాను. ద్రుపదుడికి 2 కొడుకులు కూతురును, కూతురునైన నన్ను కొడుకుల కంటే ఎక్కువ ప్రేమగా చూశాడు మా నాన్న. మా డాడీ కేవలం బాడీ ఇవ్వడమే కాదు, నన్ను ఎప్పుడూ చాలా ప్రేమగా చూశాడు. ఇంకా మీ వరవంశంలోకి వచ్చా, కుంతీదేవి తన కోడళ్లలో ఇంత ప్రేమకి ఇంకెవరిని చూడలా. పట్ట మహిషి అంటే కేవలం నన్నే లెక్కలోకి తీసుకున్నారు ప్రపంచంలో అందరూ. మీదంతా ప్రాణాలకి ప్రాణంగా నన్ను మన్నిస్తూ స్నేహమాధుర్యం చవిచూచేటట్లు ప్రవర్తించారు. దుర్యోధనాదులకు అందుకే అర్జునుడి మిగతా భార్యల మీద వాళ్ళ మీద ఈర్ష్య లేదు, నా మీద ఈర్ష్య. ప్రజలంతా నన్ను తల్లిలాగా భక్తితో కొలిచేటట్లు ప్రవర్తించాను. రూపంలో, సద్గుణంలో, పరాక్రమంలో ప్రశస్తికి ఐదుగురు కొడుకుల్ని కన్నాను మీ వల్ల. భరత వంశంలో ధర్మ విషయంలో నా ఇల్లే గొప్ప ఇల్లు అని బంధువులలో ప్రశంస పొందాను. ప్రశంసనీయమైన రాజసూయ యాగంలో బ్రాహ్మణోత్తముల దేవనులందుకుని పాండురాజు కోడలననే పేరు నిలబెట్టుకుని ధర్మరాజుతో కలిసి అవభృత స్నానం చేశాను యమునా నదిలో. ఇదంతా లోకోత్తరమైన మీ గౌరవం చేత కలిగింది నాకు. అటువంటి నేను మానసిక ఔన్నత్యం తగ్గి ఒక నీచమైన పని చేస్తూ గంధాలు తీస్తూ దండలు కడుతూ ఆవిడ కాళ్ళు నొక్కమంటే నొక్కుతూ ఉపాయం లేక దైన్యంతో సుధేష్ణ కనుసన్నల్లో పనులు చేస్తూ బతుకుతున్నాను. ఇది చూస్తూ కూడా మీకు చేమ కొట్టినట్టు లేదే అది. ఏమి చేయదు, నా కర్మలో ఉంది, నేనే చేయ. ఎప్పుడు పని చేయించుకున్నాను, చెయ్యలేదు. అసలుకి నాకు పని చెప్పాలంటే పాండురాజు గారి పెద్ద భార్య అంటే కుంతీదేవి కొంకుచు పనిగర్ర పెట్టు చందమునన పను చుటెరుగవే, చాలా జంకుతూ పని చెప్పేదిట. ఆ పని చెప్పేటప్పుడు కూడా అమ్మాయి ఈ పని ఇలా చేస్తే నేర్చుకోవచ్చమ్మా అని నేర్పుతున్నట్టు నటించి పని చెప్పేది. చటుక్కుని ద్రౌపది ఇలా చెయ్యి అని ఎప్పుడు ఆజ్ఞాపించలేదు మా అత్తగారు కూడా. కానీ ఈ దుర్మార్గుల రోజు నన్ను ఆజ్ఞాపించి చివరి కళ్ళు కూడా దమ్మంటుంది. కచికలతోటి బంగారపు గిన్నెలు తోమమంటుంది. ఇంకా రాజుగారు రాణులు ఇతరులు పట్టుకొచ్చే చందనం పూసుకోరు. మానని నువ్వు తీస్తే చందనం వలే ఉంటుంది, మెత్తగా ఉంటుంది, నువ్వే తీయి అంటారు. కాయలు కాచిపోయే చేతులు, శరీరం అంతా చెమట పట్టేటట్టుగా గంధాలు తీసి దండలు తీసి నానా కష్టపడి మీ అమ్మకి పెట్టడానికి కూడా ఇలా చేయలేదు నేను. తిరిగి పెట్టి బ్రహ్మను తిట్టుకుందు బ్రహ్మగాడిని తిట్టుకుంటూ ఉంటాను. మధ్యలో వాడు దొరికాడు వస్తాడు. చూచావా ఇక్కడ ఆవిడ పడిన వేదన, నున్నదనూపుగా నలుగు నూరియు చందనమట్లు రాచియు పండుగ క్రొత్తలైన కలపంబులు కూర్చియు ఆ సుధేష్ణకు కన్నుల సన్నలం పనులు కై కొని వారక చేయుచుండుటం మున్నటులున్న పాణితలము పలుకాయలు కాచేచూచితే. మెత్తగా నలుగులు నూరి గంధం అరగదీసి మైపోతలు కలిపి ఆ సుధేష్ణ కనుసన్నలతో పనులు చేసి 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 ఎంతో కోమలంగా ఇదివరకు మెత్తగా ఉండే ఈ చేతులు చూడు ఎన్ని కాయలు కాచాయో అని ఆ కాయలు కాసిన చేతులు తీసుకెళ్లి అతని వక్షస్థలం మీద చేర్చి ఈ తలకాయ పట్టుకెళ్ళి గుండెల మీద వాలిపోయి పోరుమని ఏడ్చింది. ఏడిస్తే జీవితంలో కన్నీడు పెట్టలేదట దుర్యోధన్ మన భీముడు. అనిలసుతుండడలే దెందమలబట బొందన్, ఆవిడొచ్చి గుండెల మీద పడిపోయి ఏడుస్తుంటే కన్నీళ్లు కారుస్తుంటే అడిలిపోయాడు ఆయన, ఉడికిపోయాడు. ఇంతకాలమైంది ఈ భార్యామణి ఎప్పుడు ఇలా వచ్చి ఏడవలేదు, బేలైపోయి. అందుకని ఆయన కూడా శోకమగ్నం అయిపోయి దాదాపు 22 నిమిషాల కాలం పూరు ఏడ్చాడు భీముడు. భీముడి చేత కూడా కంటనీరు పెట్టించింది. భార్య తలుచుకుంటే ఏమైనా చేస్తుందని అప్పుడు అర్థమైంది ప్రపంచం. పాపం నిజంగా ఆవిడ కష్టం అది, ఒట్టినే ఏడిపించకూడదు ఎప్పుడు కూడా. కష్టం వచ్చింది కాబట్టి ఆవిడ ఏడిపించింది. అన్యాయంగా వెళ్ళి మొగుడు ఆయన నడిచినప్పుడు అలసిపోయినప్పుడు గ్లాస్ పెట్టుకొట్టి వాడు ఏడిపించడం మహాపాపం. అట్టియడ తనుదాన ఓరార్చుకొనుచు, ఆ సమయంలో వాసుదేవ తనను తాను ఏదో రకంగా ఓదార్చుకుని పాపం భీముడు ఏం చేస్తాడు పాపం, కొంచెం ధైర్యం తెచ్చుకుని కన్నీళ్లు తుడుచుకుని ఏడవకని ఆవిడ కన్నీళ్లు తుడిచి గుడ్డ పెట్టి ఆ పై వస్త్రం ఉంటుంది అంగవస్త్రం పెట్టి తుడిచి ముఖాన్ని దగ్గరగా తీసుకుని ఆ చేతులు ఏవేవి అని చూసుకుని అయ్యయ్యో ఎలా కాయలు కసేసి ఆ చేతుల మీద అని చిన్నపిల్లలు చూడండి మనం దెబ్బతగిలితే ఊతా అలా ఊది అట్ట భీముడు కర్మగాలి అలా ఊది ఎలా సేవ చేయాలో భీముడిని చూసి నేర్చుకోవాలి. ఆ చేతులు పాపం కష్టపడి వచ్చిందని అలసిపోయిందని ఆ చేతుల మీద ఊది కాస్త మెల్లగా నిమిరి పాపం చింతాక్రాంతుడయ్యాడు, మాట రాలేదు పాపం. అప్పుడు అతనితో మళ్ళీ ఏమన్నది, ఇందరకు ఇన్ని భంగుల ఇడుమగుడు అవలసి ధర్మతనూపము వలన చేసి ఇంతమందికి ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది ఎందువల్ల, నువ్వు నేను మన వాళ్ళందరూ కష్టాలు పడ్డానికి గల కారణం ఈ దిక్కుమాలిన ధర్మరాజు. దాయలొట్టిన మాయ చోదం పుటురుల పడి కులంబునగా తడి పాటు తెచ్చే ఈ దిక్కుమాలిన వాడు తిన్నగా ఉండక దాయాదులు ఆడిన ఆటలో చోదం ఆడి వద్దురా బాబు అంటే రెచ్చిపోయి నన్ను తనని అందరినీ ఓడేసి మన కులానికి మనందరికి ఈ పాటలు తెచ్చిపెట్టాడు. అయ్యో విధి వంచితురాలనై ఇంకా ఆశతో చావకుండా బతికున్నాను. పూర్వజన్మలో నేను ఎవరిని ఎప్పుడు ఎలా ఏడిపించానో మళ్ళీ వెనక్కి వచ్చింది. నేను ఎవరిని ఎలా ఏడిపించానో, ఏ ఆడవాళ్ళనో ఏ మగవాళ్ళనో ఉసిరు పెట్టానేమో, ఏ మొగుణ్ణి పూర్వజన్మలో గ్రాసి పెట్టి కొట్టానో. ఈ జన్మలో నాకు ఈ బాధ వచ్చి పడింది. ఈ దుఃఖ శాంతి ఎలా వస్తుంది నాకు? ఈ దుఃఖాలు గట్టెక్కడం అనేది ఉందా? ఈ మీ అందరూ బతికొండగా మీ ముక్కులు ఊపిరి ఉండగా 10 మందిల సభలో ఇలా ఒక మూర్ఖుడి చేత అవమానింపబడ్డాను, మీరేం చేస్తారు? దైవారంభం కాక శుభం అశుభం ఇవన్నీ కూడా తమ తమ చేసిన పూర్వజన్మ కర్మలు ఎవరైనా అనుభవించవలసిందే. కానీ ఫైనల్ గా చెబుతున్నాను, వాని తెగజూడవైతే వాయుపుత్ర నీవు కనుగొన ఉరినైనా నీరనైనా అగ్నినైనా విషంబుననైనా నేను మేను దొరకదు నెట్టు నీ యానసు. నువ్వు వాణ్ణి రేపు చంపకపోయావో రేపు రాత్రి వరకే గడువు. రేపు రాత్రికి వాడు చచ్చి తీరాలి. చావకపోతే వాడిని నువ్వు చంపకపోతే నువ్వు చూస్తూ ఉండగా పైగా అక్కడ చూడండి ఏదో రహస్యంగా చస్తానంటల్లా, ఎవడికి తెలియకుండా తలుపేసుకుని చేస్తానంటల్లా. నీవు కనుగొన నీవు చూస్తూ ఉండగా ఉరి పోసుకుని కాని నీళ్లల్లో దూకి కాని విషం తాగి కాని లేదా నువ్వు పెద్ద పొయ్యిట్టు వంట చేస్తావు అందులో దూకేస్తా, దూకి కాని చచ్చిపోతా, అగ్గిరిలో దూకి కాని చచ్చిపోతా. నీ మీద ఒట్టు నీ ఆనసొమ్ము ఒట్టేసేసింది అంతే నెత్తి మీద. అనగా ఊరుకోదరుడు అప్పడెవరకు అంటే దుఃఖం కష్టపోయి ఉట్టేసాక హుషారు వచ్చేసింది తిరిగి మంచి రెచ్చిపోయి చిరునవ్వు నవ్వేటప్పుడు కూడా ఏదో అని వికటాట్టహాసం చేయలే. అప్పుడు వికటాట్టహాసం చేస్తే బిల్డింగ్ కూలిపోతుంది, దాంతో మొత్తం అంతా రసాభాస. అందువల్ల చిరునవ్వు నవ్వుతూ జలజదళాక్షి కీచకుండి చంపడానికి ఇంత గట్టిగా తెప్పాలా? నేను కొలువులో వాడిని అప్పటికప్పుడే చంపలేదు అదే చాలు, కానీ నువ్వేం బాధపడకు, నా బాహు పరాక్రమంతో వాణ్ణి రేపు రాత్రి ఏమైనా చంపేస్తా. ధర్మరాజు అడ్డుపడినా చంపుతాను, నువ్వొచ్చి కాపాడినా చంపేస్తా, కృష్ణుడు వచ్చి ఒత్తు భీమా అన్నా సరే చంపేస్తా. ఏమైనా వాడిని చంపేయవలసిందే, కానీ ఎలా చంపాలి అబ్బా అని మళ్ళీ అంతలోనే ఉన్నాడు. బాధపడకు వెరిదానా, కష్టాలు ఎవరికి రావు, మనుషులకి కాకపోతే మానులకు వస్తాయా? పూర్వుల యొక్క పురాణాలు వినలేదా? పురాణాలు బాగా తెలుసుంటుంది భీముడికి. భీముడు పురాణం చెబితే గొంతుకు నెప్పెట్టదు, నీరసం ఉండదు, 15 గంటలు చెబుతాడు, వినేవాళ్ళకి నీరసం తప్ప. అందుకే భీముడి పక్కన పెట్టి నేను చెబుతున్నాను. ఆయన ఇప్పుడు మంచి పురాణం చెప్పాడు. ఓ ద్రౌపది బాధపడకు, శవనుని వాంచకు సంయాతి నందన ఇడుముల గొడవదే అడవిలోన రాఘవుతోట అరణ్యవాసము చేసి సంతాపమందదే జనకతనయ్య కుంభ సంభవునికై ఘోర దుర్గముల లోపాముద్ర అలజడి పాలు కాదే నలుని పిరుంద కానలకే ఇదమయంతి మనుజులు పడని ఒమ్మలిగ పడదే వారు సైరణ చేసి దుర్వారమైన నిరతిశయ దుఃఖ భారం పునిస్తరించి సౌఖ్యమందరే నీవు ఆ చందమునన ఆపదలకు వర్చి సంపదలను భవింపు. సంయాతి పుత్రిక సిర్యాతి అంటారు ఆయన్ని, సుకన్య మనం దేవి భాగవతంలో చెప్పుకున్నాం. అడవిలో చ్యవనుడనే ఒక ముసలాంటి కళ్ళు తానే పోగొట్టి ఆయనకి భార్య అయ్యి ఎన్ని కష్టాలు పడింది. చివరికి అదృష్టం వల్ల ఆవిడకి అశ్విని దేవతల వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము యౌవనం అన్ని ఉన్నటువంటి భర్త మళ్ళీ లభించాడు. ఆ ముసలి భర్తకి సేవ చేసి దాదాపు 10 ఏళ్ళు 5 ఏళ్ళు అడవుల్లో నానా బాధ పడింది ఆవిడ. ఇంకా బాధ, పరమ పవిత్రురాలు సాధ్యమణి సీతాదేవి శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకుని అరణ్యవాసంలో రావణుడు అశోకవనంలో పెట్టగా 1 సంవత్సర కాలం ఘోరయాతనల పాలు పడలేదా? లోపాముద్ర అగస్త్యుడి భార్య కవేరుడనే రాజుకు విష్ణుమాయగా పుట్టింది ఆవిడ. విష్ణుమాయే ఆ లోపాముద్ర. అగస్త్య మహర్షి వచ్చి పుట్టాయన నగిచ్చి పెళ్లి చేయంటే ఆ రాజుగారు ఇచ్చేశాడంతే. కవీర రాజుగారి కూతురే కావేరినదంటే. అటువంటి కవీరరాజు ఆ లోపాముద్రను అగస్త్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మహారాజు కూతురయ్యుండి కూడా పరమ సుకుమారంగా పెరిగి అన్ని విడిచిపెట్టి కాషాయాలు నారలు ధరించి కఠినమైన యాత్రలు అనుభవించి భర్తతో కొండెక్కి దిగి అడవుల్లో తెగదిరిగి కష్టాలు అనుభవించింది లోపాముద్ర అంటే. భర్తతో అన్ని కష్టాలు ఆవిడ పడి చిట్ట చివరిని ఎంత సుఖపడింది మరి. ఇంకా నలుడనే రాజుగారు దమయంతిని పెళ్లి చేసుకున్నాడు. దుర్మార్గులు శత్రువులు జోగంలో ఓడించారు. జోగంలో నలుడు ఓడిపోయి అరణ్యవాసం చేశాడు. ఆ అరణ్యవాసంలో కట్టు కొట్టుకుండా పోయింది. దమయంతిని అడవిలో వదిలేసి వేరే చోటకి పెడుతూ ఉంటే పావు కాటేస్తే రూపం మారిపోయి మహాబాధపడి వంటలవాడుగా పనిచేశాడు ఆయన. మరి వంటలవాడు నీకంటే నాకంటే సీనియర్ మోస్ట్, టాప్ మోస్ట్. ఆయన దగ్గర నేను వారసుండి మరి నలుడిని పట్లు పొందాడు. చివరికి మళ్ళీ కలి ప్రభావం తొలగి ఆయన తన భార్యను తిరిగి పొందగలిగాడు. వెర్రిదానా, వీళ్ళందరూ ఆపదలు వచ్చినప్పుడు ఓర్చుకున్నారు, ఆ మీద సంపదలు అనుభవించారు. నువ్వు కూడా ఓర్చుకో, ఆ తర్వాత నువ్వే చూసుకో ఎటువంటి సంపదలు వస్తాయో. కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవాలండి. ప్రతి వాడికి ఎప్పుడోకప్పుడు అరణ్యవాస అజ్ఞాతవాసం వస్తాయి. అవన్నీ ఓర్చుకుంటే గొప్పవాళ్ళు అవుతారు. పైగా ఇంకా కాలం దగ్గరకు వచ్చింది. కేవలం నేటికి ఈ ఒక్కరోజు గడిస్తే 9 రోజుల కాలం మిగిలింది మనకి. దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖం బగు దుష్టలోకంబున ధోలోకంబున కనుచునంతకు మది అంతరంగంబు చింతాపర భగ్నంబురు అవమాన పంక మగ్నంబురు కోపోద్యగంబురుడై వేగిరపడుచున్నయ్యది. పిచ్చిదానా, దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి కర్ణుణ్ణి శకుని మొత్తం కౌరవ సైన్యం అంతటిని భయంకరమైన యుద్ధమనే బురదలో తొక్కేసేదాకా నాకు నిద్ర పట్టదు, ఆహారం సహించదు. తింటున్నానంటే వాళ్ళని చంపాలి కాబట్టి బతకడం కోసం తింటున్నాను తప్ప నిజంగా తిండి తినడం కాదు. వారిని అధోలోకాలకి పంపాలి, వారిని గుండెలు చీల్చాలి, తొడలు విరగొట్టాలి, మహాభయంకరమైన నీ పరిభవ వేదనంతా చల్లార్చాలి. ఇంకా కొద్ది రోజులు నీ వంత తీరుతుంది, ఆ వంత కూడా నీకు వంత ఉండదు కాంత, చింతించకు నువ్వు. ఈ సింహపురుడు నిన్ను పరాభవించాడు. చేజేతులారా నిద్రపోతున్న సింహం జూరు పట్టుకులాగాడు. వాడు సింహపురుడే కాని నా హింస ముందు ఆ సింహం కాస్త కుందేలైపోతుంది. ఒక్క పని మాత్రం చెయ్యి, ఏకాంతంగా వాణ్ణి చంపాలి. మన అర్జునుడు నృత్యం చేశాక క్వార్టర్ కలిపోతాడు, నర్తనశాల ఖాళీగా పడి ఉంటుంది. డాన్స్ నేర్పే శాల అక్కడికి, ఆ కళాదీపికి తీసుకురాను. అక్కడికి వస్తే ఒంటరిగా వాణ్ణి రమ్మను. వాడు రాకుండా మానడు, ఎందుకంటే నీ మీద లోభం వ్యామోహం. వాడికి నచ్చ చెప్పి లొంగినట్టు నటించి అంది అందనట్టుగా వాడి దగ్గరికి ప్రవర్తించి సాయంకాలం రేపు రాత్రి ఒంటరిగా రమ్మను, అక్కడికి నేను వస్తా. మనకు కనిపించకుండా వాడిని అక్కడ చక్కగా వాడిని ఎలా చంపాలో చూస్తా. ఇదో ఈ మాటలకేం గాని అపో అప్పుడే తెల్లవారుజాము 3 అయిపోతుంది. ఆ రోజుల్లో లేచిపోతారు జనాలు. అందుకని 4 అయిందంటే తెల్లవారుజాముకి జనాలు లేచారంటే మనల్ని చూస్తే ప్రమాదం. మన మధ్య ఏం లేకపోయినా ఇప్పుడు ప్రస్తుతం ఉందని అనుమానిస్తే అది ఇంకా ఇబ్బంది. కాబట్టి కార్యం తప్పకుండా నువ్వు వెళ్ళిపో, కీచకుడి వధానికి నేను చూసుకుంటాను అనగా ఆమెను హడావుడి పెట్టి లేపేశాడు. మరి ఒంటరిగా పంపించడానికి మనసు కొంచెం బెంగ కదా. పరమపతివ్రత శిరోమణిని ఎలా ఒంటరిగా పంపాలని మెల్లిగా తానే తీసుకెళ్లి ఆ ద్వారం దగ్గర దేబెట్టి వెనక్కి వచ్చేసి అటు ఇటు మళ్ళీ చూసుకున్నాడు. ఎవడన్నా దిక్కుమాలాడు మూల మూలను చూశాడా, చూస్తే వాడు పీకు ఒక నొక్కునొక్కేద్దామని. ఎవడూ లేడు అక్కడ. వెళ్ళి వెళ్ళిగా హాయిగా సెయ్య మీద వారాడు. ఇంకే నిద్రపోతాడైనా, ఇంకే నిద్ర ఒకటే నిద్ర. ఆ రాత్రి అంతా పాడి చేసింది ఆవిడ మొత్తం మూడు. ద్రౌపది కూడా పక్క మీద పడుకుంది కానీ నిద్రపోలా. ఎప్పుడు తెల్లారుతుందో ఈ దిక్కుమాల వాడిని వలలో వేసుకుని ఎలా వాడి దగ్గరికి వెళ్ళాలంటే బెంగ భయం. అయినా తప్పదు, వాడిని లాగాలి మెల్లగా ట్రాప్ లోకి. ఎలాగా ఈ ద్రుపద నందన పరిభవం అనే దుఃఖం తనకి కూడా కలిగి బాధపడుతోందా అన్నట్టుగా అప్పుడే తామర పువ్వులు విచ్చుకుని చల్లని గాలిని విడిచిపెడుతున్నాయి. తిమిరం పక్కకి విచ్చుకుంటోంది. తుమ్మెదల చంకారాలు చేస్తున్నాయి. సూర్యుడు మెల్లగా తూర్పు కొండెక్కుతున్నాడు. మంచి మదించినటువంటి సింహం ఏనుగు కుంభస్థలం మీద కొట్టి ఆ కుంభస్థలం చీల్చేస్తే ఆ కుంభస్థలం మీద ఉండే ఆ మాంసం ముక్కలు అటు ఇటు వెదజల్లినట్లుగా సూర్యుడి కిరణాల మధ్యలో అస్తమిస్తున్న నక్షత్రాలు కనపడుతున్నాయి. కిరణాలు ఎర్రగా కనపడుతున్నాయి. ఆ కిరణాల మధ్యలో ఉన్న నక్షత్రాలు ఎలా ఉన్నాయి? ఏనుగు కుంభస్థలం చేల్చగా సింహం వచ్చినటువంటి మాంసం ముక్కల్లా కనపడుతున్నాయి ముత్యాల్లాగా. రాత్రంతా అన్యోన్యంగా సహవాసం చేసి దంపతులు నిద్రపోతున్నారు. అప్పుడే వాళ్ళందరికీ అప్పుడే సూర్యుడు వచ్చాడు, దిక్కుమాలాడు అలసిపోయాం ఇంకా నిద్ర తీరలేదు అని సూర్యుడు తిట్టుకుంటూ తప్పదు కాబట్టి లేచారు. పూర్వం పొద్దెక్కితే లేవకుండా ఉండేవారు కాదు. అప్పుడు ఆరోగ్యవంతులు, ఇప్పుడు అనారోగ్యవంతులు. పాపం కలుగు పువ్వులన్నీ సూర్యుడు రావడం చూసి అయ్యో నువ్వెంత గొప్పవాడివి అవ్వచ్చు, సూర్యుడు అవ్వచ్చు, పద్మబాంధవుడు అవ్వచ్చు, కానీ మేము పతివ్రతలం, నేను నిన్ను చూడమని ఇలా ముడుచుకుపోతున్నాయట కలవలు. సూర్యుడు వస్తే కలువలు ముడుచుకుపోతాయి. మెల్లగా తుమ్మెదలు వచ్చాయట, తుమ్మెదల శంకారం చేస్తున్నాయట. ఒక తామర పువ్వు మీద వాలినప్పుడు ఆ తామర పువ్వుకి ఆనందం వచ్చింది, ఓహో తుమ్మెది వచ్చిందని. ఈ తుమ్మెదే పక్క తామర పువ్వు మీద వెళ్లేసరికి ఈ మొదటి తామర పువ్వు అలుగుతోందట. ఏమిటి, నన్ను విడిచిపెట్టి అలా వెళ్ళింది అని. అంటే పరస్త్రీ దగ్గరకు వెళ్లే భర్తను చూచగలిగినట్టుగా ఈ తామర పువ్వు రెండో తామర పువ్వును చూసి కోపగిస్తోంది, తుమ్మెద మీద కొంచెం కోపం చూపిస్తోంది అనమాట. చాలా అద్భుతం కవిత్వం అంటే ఇది. మహానుభావులు వాళ్ళు ఉన్నదన్నట్టుగా అలా అంత అందంగా రాసేవారు. తుమ్మెదలైనా కలుగు పువ్వులైనా తామర పువ్వులైనా వీటికి కూడా మనకుండే స్పందన ఉందనమాట. తేటి కోసమైతేన్న, తేటి అంటే తుమ్మెద, ఆ తుమ్మెద కోసం తేనె దాచిందట ఎవరు, తామర పువ్వు. ఆ విరికి ఏమిటో తెలియదు ఒక సంబరం. తన మీద తుమ్మెద వాలగానే ఆ తేనె తాగుతుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుందట. వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో, ప్రేమకు శోకమే ఫలమేమో, త్యాగము రాగము జతలేమో. మరొక తామర పువ్వు మీదకి తుమ్మిద వెళ్ళిపోతూ ఉంటే ఆ పక్క తామర పువ్వు కోపగించి బాధపడుతుందట. అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు తన భర్త మరో చోటకి వెడితే ఆ స్త్రీకి శోకం వస్తుంది అన్నారు. త్యాగం అనురాగం ఈ రెండు చేతలు అలా తెల్లవారింది. చుక్కలన్నీ కనబడకుండా పోయాయి. మెల్లమెల్లగా పనులకు బయలుదేరేవాళ్ళు నాగళ్ళు పుచ్చుకుని బయలుదేరుతున్నారు. స్నానాలు చేసి సంధ్యావందనం చేస్తున్నారు బ్రాహ్మణోత్తములు. సూర్యుడు చూడగానే చేతులనే కలుగు పువ్వులు ముడుచుకుపోతున్నాయి, మనస్సనే తామర పువ్వులు విచ్చుకుంటున్నాయి. చక్రవాక పక్షుడు రాత్రంతా విడిపోయినన్నీ కూడా మెడలెత్తి చూసి కలుసుకుని ఆనందంతో అటు ఇటు కదులుతున్నాయి. ఆ పరిస్థితులలో రాజ అంతఃపురం అంతా కలకలలాడింది. మొత్తం అప్సరసల్లాంటి స్త్రీలంతా లేచి పనులలోకి దిగిపోయారు. ఆ సమయంలో ద్రౌపది దేవి మెల్లగా లేచి పవిత్రమైన స్వచ్ఛమైన పన్నీటితో స్నానం చేసింది. అప్పటి వరకు రాత్రంతా కన్నీటి స్నానం, ఇప్పుడు పన్నీటి స్నానం. ఆ లోపు లేచిపోయాడు మన కీచకుడు. వాడికి నిద్రపడి వస్తేగా ఎప్పుడు తొందరగా వెళ్ళిపోదామా, ఎప్పుడు ఆ మాలిని చూద్దామా అని కంగారు పడిపోతూ
అని ఉళ్ళూరుచు వెసజని కేకయ రాజపుత్రి సదనంబున అయ్య నిమిష చారు విలోచనానురూప విధాన నిరతయై ఉండంగన్. తహతహలాడిపోయాడు. ఈవిడ వెళ్ళక్కర్ లేకుండా దేవుడు కూడా కూర్చాడని వీడికి తెల్లారగానే ద్రౌపది మీద వ్యామోహం పెరగడం వల్ల చకచక స్నానం చేసి ఒళ్ళంతా గంధం పూసుకుని సెంట్లు టికటికటికని కొట్టేసుకున్నాడు. సెంటుతోటి ఆకర్షిద్దామని ఈ విధంగా బయలుదేరి వచ్చాడు. అక్కడ ద్రౌపది చూసింది వీడు రావడం చూసి, ఆ వస్తోంది, పోన్లో పడ్డానికి ఎలకొస్తోంది, వల్లో పడ్డానికి లేడొస్తోందని భావించి ఏం ఎరగనటువంటి చూడకుండా పువ్వులు కోస్తున్నట్టు ఏదో తువ్వాలోటి తీసి పటం అంటే దులుపుతోంది ఇలాగా. పటం దులపడం కాదు, వాడిని దుమ్ము దులపడం కోసం చూచాడు వీడు. ఏం చెయ్యాలి, దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాలి మళ్ళీ అని ఆవిడలా చూసేసరికి కంగారు వెనక్కి తిప్పుకునేవాడు. నిన్న తన్నాను కదా అని వెంగ అంతకంటే లేదు. ఇప్పుడు కీచకుడు వేటగాని అధ్యయనమయ్యే జింకలాగా దగ్గరగా చేరాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.